దేవుడైన ఆత్మ బంధువులారా, భగవంతుని వేరు జ్ఞాని వేరే కాదు. భగవంతుని స్వరూపాన్ని పొందిన వాడిని జ్ఞాని అని పరిచయం పిలుస్తాం. అంటే బ్రహ్మమే బ్రహ్మను గురించి చెప్పిన వాడు బ్రాహ్మణ స్థితి పొందినవాడే బ్రహ్మను గురించి చెబితే అది చాలా సరసంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది అని. అది వాళ్ళకి వినే వాళ్ళకి కూడా దాని ఎంతో కొంత హృదయానికి రత్తుకుంటుంది. అంటే హృదయంలో వస్తువు ఉంది, సద్వస్తువు ఉంది, తెలుసుని వాళ్ళు ఉంది, తెలియని వాళ్ళు ఉంది, జ్ఞానంలో ఉంది, అజ్ఞానంలో ఉంది. ఆ హృదయంలో ఎవరి హృదయంతో పవిత్రంగా ఉందో పరిశుద్ధంగా ఉందో వాళ్ళు ఆత్మ గురించి వ్యక్తం అవుతుంది. హృదయం పరిశుద్ధంగా అంటే అక్కడ ఉన్నది వ్యక్తం కాదు, వ్యక్తం అవ్వటం అవ్వకపోవడం కాదు, కానీ తెలుసుని వాళ్ళు ఉండదు, తెలియని వాళ్ళు. అంటే తెలియని వాడు దుఃఖం వెంటాడుతుంది, తెలిసిన వాడు సుఖి అవుతాడు. తెలిసిన వాడికి వాడు స్వరూపంగా సుఖంగా ఉంటుంది. వాడు ఇతర రూపాల మీద కానీ, ఇతర నామాల మీద కానీ, వాడి దేహాల మీద కానీ, ఇతర స్నేహితుల మీద కానీ, పరిసరాల మీద కానీ, బాహ్యమైన వస్తువుల మీద కానీ వాడి సుఖం కోసం ఆధారపడి ఉండక్కర్లేదు. పరిస్థితుల ప్రభావం మీద కూడా వాడి సుఖం కోసం ఆధారపడక్కర్లేదు. వాడు కావలసిన సుఖము, వాడు కావలసిన శాంతి, వాడు కావలసిన ఆనందం తన స్వరూపంలో ఉంచి ఆ స్వరూపమే ఆనందం అసలు. అంటే తనకి ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి మనసు వారు బయటకు వచ్చే సుఖాన్వేషణ కోసం బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంత సాపేక్షమే మన మనస్సుతోటి, మన ఇంద్రియాల ద్వారా మన మనస్సుతోటి గ్రహించే విద్యంతా కూడా అది అభిజ్ఞే, అది సాపేక్షమే. రెలిటివ్ నాలెడ్జ్, అది అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు అని చెప్తారు. మనస్సంతరిలో మనస్సు ద్వారా గ్రహించే విద్య కూడా అంతేనది. సమర్థనం ఉన్నవాడికి దేహయాత్ర కలగటమే కష్టంగా ఉంటుంది, వాడికి ఆత్మజ్ఞానం అలాగే రాదు. సమర్థనం ఉన్నవాడికి బద్ధకస్తులకి బలహీనకి ఆత్మసాక్షాత్కారం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మీయ అబ్బదని కఠోపనిషత్తు చెప్పారు. మరొక ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, గురువు గారు అద్వైతం పనికిరాదని. అద్వైతం అంతటా గురువు గారు పనికిరాదు. ఆచార్యుడు ఎందుకు గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి, కానీ అద్వైతం పనికిరాదు ఆచార్యుడి పట్ల అని అని ఈ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. అద్వైతం పనికిరాదు, అటు వాడు ఉపదేశం పొందే మాటే ఉండదు, గురువు పట్ల కూడా అద్వైతం ఉంటే వాడికి ఉపదేశం పొందే అర్హత ఉండదు అని ఎవరెవరో భగవాన్ని ప్రశ్నిస్తున్నారు. అవును, కానీ గురువు ఉండేది అంతరంగంలో. నిజంగా గురువు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు. కానీ హృదయంలో మన సత్య ఆ వస్తువు చాలా నిర్మలమైన వస్తువు, సద్వస్తువు, అది చావుడైన వస్తువు. అంటే ఆ మన దేహంతో ఇంద్రియాలతో ఎలా ఈ శవంతో ఎందుకంటే తాదాత్మ్యం పొందుతున్నావు, జ్ఞాని లోపల ఉంటుంటే ఆ మృత్యువులైన వస్తువుని తాదాత్మ్యం పొందుతాడు, ఐడెంటిటీ అవుతూ ఉంటాడు. అంటే దానికి దేహం ఉండటం వల్ల ప్రయోజనం లేదు, లేకపోవటం వల్ల అతనికి దేహం ఉండటం వల్ల ప్రయోజనం లేదు, లేకపోవటం వల్ల అతనికి వచ్చే నష్టం ఏమి లేదు అది అంతేత. కానీ అది గురువు అంటే అంతరంగంలో. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మము, గురువు అంటే ఆనందం, గురువు అంటే సద్వస్తువు, ట్రూత్, అంటే పరమాంతం సత్యమే గురువు. అది నేను అది ఎక్కడ ఉంటే అంతరంగంలో ఎక్కడ ఉంటాడు అంతరంగంలో. కానీ ఆ గురువు ఎంత లోతులో ఉన్నాడో అంత లోతులోకి వెళ్ళటానికి మనకి శక్తి సరిపోతుంది. అది అంత లోతులోకి మనం వెళ్ళగలిగితే వస్తువు మనకు దొరుకుతుంది. గురువు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ఆత్మరూపంలో దైవ రూపంలో ఉన్నాడు. అంటే మనం ఒక భగవంతుణ్ణి ఈశ్వరుని ఆరాధించగా 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 బహుజన్మలు ఆయన కోసం మనం అర్జించగా అర్జించగా దైవానుభవం ఆ పొందటం కోసం మనం ప్రార్థించగా ప్రార్థించగా ఆ దైవమే గురు రూపం ధరించి వస్తాడని మన ఆరాధన ఫలితంలో. గురువు ఉండేది అంతరంగంలో, గురువు ఎక్కడో బయట ఉండడం మనకు అనిపిస్తుంది, దేహబుద్ధి వల్ల మనకు అలా అనిపిస్తుంది. మనం దేహానికే పరిమితం ఉన్నాం కాబట్టి ఆ గురువును కూడా దేహమే అనుకుంటూ ఉంటాం. మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి గురువుని కూడా దేహానికే పరిమితం చేస్తూ ఉంటాం. ఎందుకంటే గురువు ఎందుకు జ్ఞానం మనకు రాకపోయినా మన అజ్ఞానాన్ని మనకి దాని మీద ఆరోపిస్తూ ఉంటాం. గురువు జ్ఞానాన్ని మనం గ్రహించలేకపోయినా మన అజ్ఞానాన్ని తీసుకెళ్ళి ఆయన మీద ఆరోపిస్తూ ఉంటాం. అంటే గురువు మీరు అంతరంగంలో ఎప్పుడో గురువు నీకు బయట లేదు, మీ లోపలే ఉన్నాడు, మీకు స్వరూపంగానే ఉన్నాడు. కానీ ఎదురైన గురువు నీ స్వరూపంగానే ఉన్నాడు, బ్రహ్మ యొక్క లోతులోనే ఉన్నాడు, బ్రహ్మ యొక్క లోతులో ఉన్నాడు. కానీ ఎంత లోతులో ఉన్నాడో అంత లోతులో నువ్వు వెళ్ళగలిగితే నీకు అది లభ్య ఆ వస్తువు ఆత్మనిత్యం నీకు లభ్యమవుతుంది. ఆ మృతులేని వస్తువు, నిత్యం లేనటువంటి వస్తువు నీకు లభ్యమవుతుంది. అంటే రమణ మహర్షి గారికి మరణానుభవం ద్వారా మహర్షి వేయడం చెప్తారు, మరణానుభవం ద్వారా మహర్షి వేయడానికి. అందుకంటే ఆయనకి అలా బ్రహ్మ ఏమంటుందంటే తెలియకుండా బ్రహ్మించుకుంటాడు. మరణాభూంధర మనిషి అంటే మరణాభూంధర తన దేహం మొత్తం కాదని అర్థమే. దేహం చనిపోయిన తర్వాత కూడా తన విజయమైన సంగతి తనకి అనుభవం అయింది. ఆ శ్రమ వాక్యాన్ని వినియోగ గురువు చెప్పిన వాక్యం, ఆ గురువు చెప్పిన వాక్యం బట్టి మనకు శ్రద్ధ కుదరాలి. వారికి సజీవమైన విశ్వాసం మనకు ఉండాలి. ఆ తర్వాత దాన్ని మననం చేయాలి. మననం చేసిన వాడే ముని అవుతాడని, గురువు చెప్పిన వాక్యాన్ని మననం చేయగా మననం చేయగా మననం చేయగా వాడే ముని అవుతాడని. అది ఆ గురువు యొక్క వాక్యం మనం మననం చేయగా చేయగా అది మనకి అది ధ్యానం చేయగా చేయగా వాక్యాన్ని ధ్యానం చేయగా చేయగా అది మనకు అర్థమవుతుంది. అర్థమైన ఆచరిస్తే ఆనందం అందుతుంది. హృదయం ఉంటుంది జ్ఞానగంగా మన చేతికి అందుతుంది. మీకు దేహ బుద్ధి ఉంది కాబట్టి గురువును కూడా దేహ మాత్రుడుగా చూస్తూ అంచేత మీకు బయట ఉండడం మీకు అనిపిస్తుంది. అంచేత ఎవరో ఒకరు పూర్వం ఎవరో ఒకరు ఒక మాట చెప్పారని భగవాన్ పూర్తి చేస్తున్నారు. గురుదేవ సదాను అంతరంగంలో స్థిరుడు అయింది నా హృదయంలో, నా అంతరంగంలో, నా అంతరాంతరంగంలో స్థిరంగా ఉండి మానుషులతో తోచి నన్ను నడుపుతూ రక్షిస్తూ ఉన్నావు. నువ్వు నా నిజమేలుగా నా హృదయంలో ఉన్నావు. అవసరమైనప్పుడు మానుషుల రూపం ధరిస్తున్నావు. ఎందుకు ధరిస్తున్నావంటే నీకు ఆ శరీరం అవసరం కాదు. మమ్మల్ని చక్కబెట్టడానికి, మిమ్మల్ని సన్నిధానికి, మమ్మల్ని మనసును పవిత్రం చేయడానికి, మోక్షానికి దారి చూపించడానికి, మోక్ష సుఖానికి దారి చూపించడానికి, మమ్మల్ని చక్కబెట్టడానికి, మా మనసును సంస్కరించడానికి నువ్వు దేహం ధరిస్తున్నదని ఆ దేహం నీకు అవసరం కాదు. ఎప్పుడో మా హృదయంలో ఉన్నావు, అంతరాంతరాలు ఉన్నావు. ఉండి ప్రతి జన్మలో మమ్మల్ని కనిపెడుతున్నాం. కనిపెట్టి ఎప్పుడైనా ఒకసారి శరీరం చదువుకుని వస్తున్నాం. మనం చొక్కాలు చదువుకున్నట్టు ఆయన కూడా శరీరం చదువుకుని వస్తున్నాడు. ఎందుకంటే శరీరం మీకు అవసరం ఉంది కాదు. మనకి టీచ్ చేయడం కోసం, టీచ్ చేయాలంటే నవ్వుతున్నారు. అంటే మనం టీచ్ చేయడం కోసం, మనం అనుగ్రహించడం కోసం నువ్వు మన శరీరం ధరించి వస్తున్నావు. వచ్చి మిమ్మల్ని చక్కబెడుతున్నావు. మనం ఏదైనా పొరపాటు మార్గాల్లో మేము ప్రవర్తిస్తుంటే మనం సరి చేస్తున్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. గురువు అనుగ్రహం లేకుండా గురువు చెప్పిన మాట నీరు దాని బరువు దాని తోకు దాని అర్థం కూడా మనకు సరిగ్గా తెలియదు. డిక్షనరీ మీనింగ్ తెలుస్తారా సరిపోతుంది? డిక్షనరీ మీనింగ్ తెలిస్తే మన తోకం తెలియాలి. ఆ వరడు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలి. ఆ వరడు గురువు ఆ వరడిని ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఆ వరడు గురువు తెలియాలి. అత్యంత సులభం ఆత్మ విద్య, అత్యంత సులభం బ్రహ్మ విద్య అన్నారు. కానీ మామూలుగా మన యాదాంత పరిభాషలో ట్రెడిషన్లో సాంప్రదాయంగా ఏం చెప్తారంటే అన్ని విద్యల కంటే బ్రహ్మ విద్య కష్టం అని చెప్తారు. అది ఏమో బ్రహ్మ విద్య అంటారు. అంటే అది నేర్చుకోవడం బ్రహ్మ విద్య అయితే కష్టం, కానీ మిగతా విద్యని మనసుతో ఎక్వైర్ చేసేయటం అంటే బ్రహ్మ విద్య కష్టం అని చెప్పడం కోసం అది బ్రహ్మ విద్య అంటారు. అది సాంప్రదాయంగా వచ్చి చేతనమాట. భగవాన్ ఏం చెప్పారంటే అన్ని విద్యల్లో కంటే అత్యంత సులభం ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అన్నారు. అదేంటంటే మీరు వేదాలు అదే కష్టంగా చెబుతున్నారు. అత్యంత సులభం అయితే మరి ఎంతమంది జ్ఞానులు ఉన్నారు లోకంలో? చాలా ఎక్కడున్నారు జ్ఞానులు? బహు తక్కువ మంది ఉన్నారు కదా వేద మీద వెక్క పెట్టవచ్చు జ్ఞానాలు. మరి అత్యంత సులభం అయితే అందుకు ఎందుకు జ్ఞానం కలగటం లేదంటే ఒక మాట చెప్పారు. ఇందులో ఏమీ లేదు. మీరు గ్రహించవలసిన సూత్రం ఉంది. మన అహంభావం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తాం. అది మనం కాదు, అది మనం అదే అవునందుకుని దానికి ఎక్కువ టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. మీరు టూ మచ్ ఇంపార్టెన్స్ మీరు లేకపోతే అది పడిపోతుంది. మీకు ఎక్కువ లోపల ఉన్న భ్రమం మీకు తానుగా వెళ్తుంది. ఇది సూత్రం ఎందుకంటే సాధనంటే మీరు పెద్ద కష్టపడిపోకాలి. విషయం కొద్ది అప్పుడు మీకు అర్థం అవ్వాలి. అప్పుడు మీరు తెలిస్తే సబ్జెక్ట్ మీరు బాగా ఫాలో అవ్వగలరు. మీరు అహంభావానికి చాలా ఇంపార్టెంట్ జీవితం పొడిగినా ఆ ముద్దలు దాన్ని బయటకు వెళ్ళిపోయే వరకు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నారు. దానికి విమర్శించిన ప్రాణం దానికి ఉంది కాదు. దానికి విమర్శించిన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వటం మానేయండి. దానికి ఫుడ్ సప్లై కట్ అవుతుంది. కట్ అయితే స్లోగా దానికి డెత్ వచ్చేస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఏ స్థితిలో ఉన్నా ఆస్తి చేసి శరీరం చనిపోయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. కానీ తర్వాత మనం కొత్తగా చనిపోయిన తర్వాత సంపాదించింది ఏమి ఉండదు. ఏ స్థితిలో ఉన్నా ఆస్తి చేసి కంటిన్యూ అవుతుంది. అంటే నువ్వు శరీరం ఉండగానే ఈ లోకంలో ఉండగాని ఉండగానే నువ్వు పొందవలసింది పొందాలి. అని ఇప్పుడు మరణానంతరం ఏదో పొందుతామని కనిపెట్టుకున్నాడు. అంటే మా ఎక్కడ ఉందంటే భగవాన్ ఏం చెప్పారంటే వర్తమాన కాలాన్ని అందా వదిలేస్తున్నారు. ఆలోచిస్తే భవిష్యత్తు కాలం గురించి ఆలోచిస్తారు. లేకపోతే జరిగిపోయిన దళాలను తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. లేకపోతే భవిష్యత్తులో ఏదో గాలి మేడ కట్టుకుంటూ ఉంటారు. ఎంత విషయం చక్కగా అర్థం చేసుకోండి. నేను ప్రతివాడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి గురువుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేను చనిపోయించాను వైకుంఠానికి వెళ్తాను, కైలాసానికి వెళ్తాను, లేకపోతే ఆ లోకానికి వెళ్తాను, నాకు మంచి లోకాలు వస్తాయి, లేకపోతే చీకటి లోకాలు వస్తాయి, చంద్రలోకానికి వెళ్ళిపోతాను, ఇలా ఉంటాను. చనిపోయిన తర్వాత నేను ఏ లోకానికి వెళ్తాను అడిగేదే. కానీ వర్తమానానికి కాలం గురించి అడిగేది ఎవరైనా కనిపించడం లేదు. సముద్రం ఇప్పుడు నీకు నేను ఉంది కదా, దేవుడి మాట అటుంచు, లోకం మాట అటుంచు, లోకాల మాట అటుంచు, ఇప్పుడు నేను నేను అంటున్నావు కదా, ప్రతిమానవుడు నేను నేను అని అంటాడు. అది ఒక వృద్ధి, అది ఒక తలంపు, అది ఒక మోషత్వం. నేను వ్యక్తమవుతాను కదా, నేను ఎక్కడి నుంచి వస్తాను, దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ తలంపు, నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, నేననే తలంపు కూడా నన్ను పీడిస్తుంది, ఈ నేననే తలంపు ఉన్నవాడితో నాకు చెడు తలంపులు వచ్చిన మంచి తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులన్నీ వస్తున్నటువంటి ఈ నేను ఈ మనుషులు ఎవరు అని దీని గురించి నువ్వు విచారణ చేయు. నవ్వంత ముందంత చింతాకంత కూడా నువ్వు విచారణ చేయు. ఎవరైనా నీ దగ్గర చెప్పినా పట్టించుకోవు. దీని గురించి వర్తమాన కాలంలో ఈ నేను వదిలేసి ఈ శరీరం చనిపోయిన తర్వాత నేను వైకుంఠానికి వెళ్తానని కైలాసానికి వెళ్తానని ప్రశ్నిస్తావు, అదే మాయ. మాయ ఎక్కడుందంటే నువ్వు ఐదు మనుషులుగానే మాయ ఉంది. మాయ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఏ లోకానికి వెళ్తాను అనేటువంటి నేననే తలంపుకి వస్తా, నేననే తలంపు రాబట్టి ఆ తలంపు నీకు రాదు కదా. అంచేతగా నేను చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తాను అనేది ఒక తలంపు. ఆ తలంపు నేననే తలంపు వస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడ, ఆ నేననే తలంపు లోపల ఎక్కడ ఉదయిస్తుంది, దాని ఆరోగ్యం ఏంటి, దాని భర్తప్రదేశం ఏంటి, దాని గురించి విచారణ చేయండి. నవ్వుతాన చేయు జీవితంలో నువ్వు 50 సంవత్సరాలు జీవిస్తే ఒక్కరోజు కూడా దాని గురించి విచారణ చేయు. శరీరం పుట్టినరోజు వస్తే అందరూ పాయసం తాగేవాళ్ళు, కానీ ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేసే వాళ్ళు కూడా కనపడడం బాగా అర్థం చేసుకున్న సబ్జెక్టు. నేను వైకుంఠానికి వెళ్తానా చనిపోయిన తర్వాత అని ప్రశ్నిస్తున్నావు. వైకుంఠానికి వెళ్తానని తలంపు ఎవరికి వస్తాను, నేను కదా, నేననే తలంపు వస్తాను కదా. ఆ వైకుంఠానికి వెళ్తానని వచ్చే తలంపు వచ్చే ఈ నేననే తలంపు, ఈ తలంపు ఎవరు, ఈ తలంపు ఎక్కడ వచ్చాము, దీన్ని మూల తలంపు అని అంటాను. ఎన్ని తలంపులు వచ్చినా ఈ మూల తలంపుకి, ఆ నేననే తలంపులు మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు అంటారు మనం అంటాం అలాగా. వాళ్ళని మన అహంభావం అంటాం. బైబిల్ వాళ్ళు యేసుక్రీస్తు మతస్సును సవితాను అంటారు దాన్ని. ఈ రెండు కలిసి ఒక ప్రయత్నం చెప్పింది, ఇది దేహము అహంభావన. ఏం చేయాలంటే దేహ బుద్ధి నుంచి అహంభావానికి ఫుడ్ సప్లై ఇస్తూ వెళ్తా ఉంటుంది. ఎవరో చెప్తారో మనం నమ్మక్కర్లేదు. మనం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చామనుకోండి, వచ్చేటప్పుడు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేనునే తలంపు వచ్చి దేహాన్ని చుట్టుకుంటుంది. మీరు చూడండి, హృదయం చూడండి, ఆ నేనునే తలంపు వచ్చాక దేహాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు ఆ రెండు కలిసిపోయి ఉంటాయి. ఏ రెండు దేహము నేను. అప్పుడు మేము ఎవరైనా పొందితే సంతోషిస్తారు, నిరోషిస్తే దుఃఖపడతా ఉంటారు. ఇంకేత ఆ రెండు కలిసి ఉంటాయి. అయితే ఆ రెండు కలిసి ఉంటాయి, దాన్ని విడదీయాలి కొంచెం. ఆ రెండు విడదీయాలి మనం. ఇది దేహం, ఇది అహంభావన. ఆ దేహగతమైన దేహం ఇది, దేహగతమైన నేనిది. ఆ రెండు విడదీయటం మనం నేర్చుకోవాలి. కొంత అక్కడ డిస్క్రిమినేషన్ అవసరం. ఆ రెండు కలిసే ఉంటాయి, అది విడదీయాలి మనం. దేహం వేరు, దేహగతమైన నేను వేరు. నేనికి ఎప్పుడు టూ మచ్ ఇంపార్టెన్స్ చేస్తున్నాను. నాది అనే దానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. నేను నాది, నాది నేను అంటే ఈ ఉండడానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఇంపార్టెన్స్ ఇస్తాం. స్లోగా ప్రతిసారి నీకు అభ్యాసం చెల్లైపోయి స్లోగా వాటిని ఇంపార్టెన్స్ తగ్గించుకుంటున్నా. ఈ పద్ధతిలో నువ్వు సాధన చేసుకో. భక్తి మార్గంలో భగవాన్ చెప్పిన టెక్నిక్ ఇది. భగవాన్ భక్తి మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, యోగ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, ఏ మార్గంలో నీకు నచ్చిన జప మార్గం ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, ఈ దేహగతమైన దేనిలోంచి, ఈ సైతాల్లోంచి, ఈ ప్రథమ తలంపులోంచి, ప్రధాన తలంపులోంచి, మదర్ తట్లోంచి నువ్వు విడుదల పొందాలి. ఏ మార్గంలో సరే నువ్వు ప్రయాణం చేసినా సరే. ఎందుకంటే దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేది కూడా ఇదే. అంటే మనం ఎవరైనా చూసి అసూయపడ్డాం అనుకుని ఒక ఉదాహరణ కనుకోండి. ఎవరైనా చూసి అసూయపడ్డాం అనుకోండి, మరి మీకు నేను మిమ్మల్ని చూసి అసూయపడుతున్నట్టు మీరు తెలియపోయిన నా హృదయంలో సాక్షి చూస్తున్నాడు కదా, నా హృదయంలో అంతర్యాన్ని చూస్తున్నాడు కదా. ఎప్పటికప్పుడు ఈ అసూయపోయిన వాడిని సమాధానం చెప్తాను కదా, నాకు మోక్షం కూడా. తలంపుల విషయంలో మేము చాలా అజాగ్రత్తగా ఉంటాం. తలంపులే ప్రమాదం. ఎందుకంటే కోపం ఎలా వస్తాయని తలంపు రూపంలో వస్తాయి, కోరిక ఎలా వస్తాయి మీకు తలంపు రూపంలో వస్తాయి, అసూయ ఎలా వస్తాయి మీకు తలంపు రూపంలో వస్తుంది, నిరోధం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది, స్నేహం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది. తర్వాత మనం సంతోషం కోసం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకూడదు, అదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇతర మీద మన సంతోషం కోసం ఆధారపడ మనతో మాట్లాడితే మానేస్తాను, మన వెంటనే ఏమొస్తుంది దుఃఖం వస్తుంది. సంతోషము శాంతి సుఖం డిపెండెంట్గా ఉండాలి, కానీ ఇండిపెండెంట్గా ఉండదు. అంటే నువ్వు సర్వత్రా ఎక్కడన్నా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అంటాడు కృష్ణుడి గీతలో. అటాచ్మెంట్ పెట్టుకున్నావు, అది ఎక్కడ బంధం పెట్టుకున్నావు, ఏదో విధంగా ఎదురు తిరుగుతారంటే అది నీ దుఃఖానికి కారణం. అంటే నీ నమ్మకారం, నీ స్నేహం, నీ బంధత్వం చివరికి ఏం కారణం అవుతుంది, నీకు దుఃఖాన్ని తీసుకొస్తాను. సర్వత్రా నాకు స్నేహం, ఎక్కడన్నా అటాచ్మెంట్ పెట్టుకో, అలాగని పనిచేయొద్దాను కదా, అటాచ్మెంట్ పెట్టుకో. ఇప్పుడు మీరు ఎవరితోటనే స్నేహంగా ఉండకనుకోండి, వాళ్ళు మీరు చెప్తున్నా ఆ పరిస్థితుల ప్రభావం బట్టి విరోధులయ్యారని చెప్పండి. వాళ్ళు మీకు ఏమొస్తుంది? మీ స్నేహం దుఃఖానికి కారణమవుతుంది. తర్వాత ఏదో ఒక ప్లేస్ మీద అటాచ్మెంట్ ఉందనుకోండి మనకి, ఆ ప్లేస్ మారిపోవాల్సి వస్తుంది అనుకోండి, అది కూడా మనకు దుఃఖానికి కారణమవుతుంది. ఒక మనిషి మీద కానీ ఒక ప్లేస్ మీద కానీ అటాచ్మెంట్ ఉందా, మీరు తప్పనిసరిగా దుఃఖ కారణం తీసుకొస్తుంది. అంటే మీ శాంతికి మీ సుఖం ఇండిపెండెంట్, మీ హ్యాపీనెస్ డిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మీకు ఆత్మజ్ఞానం లోపల ఉన్న సద్వస్తువు నీకు తెలిసినప్పుడు మీకు లోపల ఉండే వినియోగంగా ఉన్నా లేదా వినియోగంగా లేకపోయినా దానివల్ల దాని యొక్క ప్రభావం నేను నిలబడాలి. కొంతమంది ఇతరులు మిమ్మల్ని స్తోత్రం చేస్తే మీరు సంతోషిస్తారు. ఆ గుణం ఎప్పుడైతే ఉందో ఇతరులు విమర్శించినప్పుడు మీకు దుఃఖం వచ్చే స్వభావం కూడా ఉంటుంది. ఇతరులు స్తోత్రం చేసినప్పుడు మీకు సంతోషించే గుణం లేదని కూడా ఇతరులు విమర్శించే మీకు దుఃఖం కాదు. ఆ సర్వసంగతి మీరు పోలి మీరు అనుకోండి, ఎవరిని విమర్శించే మీకు ఏం అనిపించదు. ఏంటంటే విమర్శిస్తే మీకు దుఃఖం రావడానికి మీ లోపల ఇంప్యూరిటీ హక్ అవుతుంది. మీ లోపల ఇంప్యూరిటీ హక్ అయినప్పుడే మీకు దుఃఖం వస్తుంది. మీ లోపల ఇంప్యూరిటీ లేదనుకోండి, లోపల మీద ప్యూరిటీ అనుకోండి, మనం యేసుక్రీస్తుని చేసినట్టు శుద్ధి చేస్తే మీకు దుఃఖం రాదు. మీ లోపల పవిత్రత హక్క కాదు, అపవిత్రత హక్క అవుతుంది. అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. నువ్వు ఎక్కడా బంధం పెట్టుకోవద్దు అంటాడు కృష్ణుడి గీతలో. ఒక ప్లేస్ మీద కానీ ఒక మనిషి మీద కానీ ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. పెట్టుకున్నావా మీకు పరిణామంలో మీకు దుఃఖం తప్పనిసరిగా వచ్చితే, అంటే లోపల మనకు పవిత్రత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, ఏకాగ్రత లేదనుకోండి, ఇంకా దేహాన్ని అటించి తిప్పి ప్రిటెన్షన్ చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఈశ్వరుడు మోసపోవడం అని చెప్పారు. ప్రయాణాలు చేసేది దేహమే, ఆసనాలు చేసేది కూడా దేహమే. ఆసనాలు వేస్తే దేహానికి ఆరోగ్యం వస్తుంది, కానీ హృదయం ప్యూరిటీ లేదనుకో ఆసనాలు వేస్తానికి మంచిది. ఆసనాలు వచ్చే ప్రయోజనం నెరవేరుతుంది. నువ్వు ఆసనాలు వేసి ఈశ్వరుని మోసం చేయలేవు. అవన్నీ కావాల్సింది ఏంటి? పవిత్రత, ఏకాగ్రత. ఆ పవిత్రత ఏకాగ్రత ఉన్నప్పుడు ఈశ్వరు అనుగ్రహానికి నువ్వు పాత్రలు అవుతావు. నిజంగా మనకి పెద్ద చుట్టం ఎవడంటే గురువే. చుట్టాల్లో పెద్ద చుట్టం ఎవడంటే గురువు పెద్ద చుట్టం. ఇది జన్మాంతరం మన శరీరం విడిచిపెట్టాక మనం ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా మన గురువు వస్తాడు. కానీ మనం కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ పరిసరాలు కానీ ఆనందములు కానీ ఎవరు కాదు. భర్త ఎవరు, భార్య ఎవరు, నమ్మదండవరు, అక్క చెల్లి ఎవరు విచారణ చేసి చూస్తే, విచారణ చేస్తే ఏమీ లేదు. విచారణ చేయకపోవడం ఇదంతా మీకు నిజం కింద కనిపిస్తుంది. ఎవరినైనా సమాజంలో వ్యక్తిని గౌరవించవచ్చు, కానీ బంధింపబడదు. వాళ్ళు బంధం కింద పెట్టుకోకూడదు, గౌరవించవచ్చు. అదే స్వామి శివానంద అంటూ ఉంటాడు, డిటాక్ట్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ పనికిరాలని వాళ్ళకి దూరంగా ఉండక అసూయ పడక చూసి అసహించుకోవద్దు. డిటాక్ట్ అటాచ్మెంట్, డిటాక్ట్ అటాచ్మెంట్ వల్ల నువ్వు బంధింపబడు. నువ్వు రామమూర్తి గారు అనుకోండి, ఆయన పెద్ద మరి పెద్ద కుటుంబం. నీ కుటుంబ సభ్యుడు ఎంతమంది అంటే నడుగురే, నలుగురు ఉంటారు, ఐదుగురు ఉంటారు. మరి ఆయనకి ఎంత పెద్ద కుటుంబం, ఎంత పెద్ద కుటుంబమైనా ఎక్కడ బంధింపలేదు. దాన్ని డిటాక్ట్ అటాచ్మెంట్ అంటారు. జ్ఞానం అంటే తెలుసుకోవటం అంటే మనం ఏదో కెమిస్ట్రీ తెలుసుకున్నట్టు లేదా ఇంగ్లీష్ గ్రామర్ తెలుసుకున్నట్టు అది కాదు. జ్ఞానిని తెలుసుకోవటం అంటే జ్ఞానిగా ఉండదు. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మని ఇంద్రియాలకు అన్నది మనసు కనగదు. ఆత్మ ఇంద్రియాలకి అన్నది మనసు కనగదు. అసలు లోపబుద్ధి అయిన వాడికి నామబుద్ధి అయిన వాడికి ఉండదు. నీ లోపబుద్ధి నామబుద్ధి వేరు చేశాక నశించినప్పుడు అది ఎక్కడ కానీ ఇంద్రియాలకు దర్శనం ఇచ్చేది కాదు. అది మనస్సు తెలుసుకోవడానికి వెళ్ళి 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 తెలుసుకోలేక అది వెనక్కి తెచ్చేసిందని వేదం చెబుతుంది. మానవ బుద్ధి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి వెళ్ళి తెలుసుకోలేదు. వెనక్కి వచ్చేసింది అని వాక్కి వెనక్కి వచ్చేసింది, బుద్ధి వెనక్కి వచ్చేసింది, మనస్సు వెనక్కి వచ్చేసింది. ఇంతలేని అన్ని మనం ఏదైతే చెప్పుకుంటే అన్ని అడిగినప్పుడు అది వ్యక్తమవుతుంది. అది బుద్ధికి తెలియబడేదే కాదు, బుద్ధి అడిగినప్పుడు అది వ్యక్తమవుతుంది. అయితే బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు, అది ఇంగ్లీష్ లాగో లెక్కలాగో బుద్ధికి, మన బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదండి. బుద్ధికి మూలంలో ఉంది. దేవుడు ఎక్కడున్నాడంటే నువ్వు అనుకుంటున్న వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు అని. అది వ్యవహారిక సత్యం అన్నమాట. నిజమే, నీ దేహం ఎంత నిజము, నీ లోకం ఎంత నిజము, వైకుంఠంలో దేవుడు కైలాసంలో దేవుడు కూడా అంతే నిజం. వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం అది నేననే బుద్ధి నీ లోపల నుంచి ఎక్కడైనా ప్రతి వాడికి నేననే బుద్ధి ఉంది. ఆ నేననే బుద్ధి లోపల ఎక్కడి నుంచి అది ఉదయిస్తుందో, దానికి నేననే బుద్ధికి ఆరిజన్ ఎక్కడుందో అక్కడే నిజమైన దేవుడు ఉంటాడు. ఎందుకయ్యా జగన్ టెన్షన్ విచ్చిపెట్టేసి ఎంచేసి ఫ్యూచర్ టెన్స్ కూడా తిరుగుతున్నావు అన్నారు భగవాన్. మోక్షానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళిపోవాలి, కైలాసానికి వెళ్ళిపోవాలి, బోలైకారా వైకుంఠానికి వెళ్ళి నేను అయితే కైలాసానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతానని చెప్పి ఇదేనెవరు? నువ్వు వర్తమాన కాలంలో ప్రజెంటేషన్ అని ఏం ఉండటం లేదు, మరి దాని 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 పరిష్కారం ఎందుకు చేసుకోవడం? అది నీ సొంత సమస్య, గవర్నమెంట్ సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, అది నీ సొంత సమస్య. ఇప్పుడు రమణమహర్షి గారు వచ్చి ఇక్కడ కూర్చున్నా మనం తెలియబడ్డం, ఎంజాయ్ దేహంగానే చూస్తాం. జ్ఞానిని చూడటం అంటే జ్ఞానిగా ఉండటం, జ్ఞానిని చూడటం అంటే జ్ఞానంగా ఉండటం. జ్ఞానంగా ఆ జ్ఞానం వచ్చినప్పుడు మీకు జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది, జ్ఞాని యొక్క వైభవం తెలుస్తుంది. అంతవరకు తెలియని వాడు కూడా దేహం అవుతాడు కానీ చూస్తూ ఉంటావు. అంటే అక్కడ సీన్ అంటే దీన్ జ్ఞానిలో కూడా జ్ఞాన లోపలైన దేహాన్ని చూడడం, జ్ఞానిని చూసేప్పుడు వాడు దేహాన్ని చూస్తాం కానీ లోపల జ్ఞానాన్ని చూడం. అంటే నీకు జ్ఞానం ఉంటేనే జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. ఒక జ్ఞాన్ని గుర్తించాలంటే నీకు జ్ఞానం ఉండాలి. ఒక జ్ఞాని నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని నువ్వు ఒక జ్ఞాన్ని సమీపంలో ఉన్న నువ్వు గుర్తించలేదు. అదే అర్జునుడు కూడా కృష్ణుడితో చెప్పాడు, నేను బాబా బాబా అనుకున్నాను కానీ ఇంటి బాబా కోసం బంధుత్తుందని నిన్ను చూస్తున్నాను కానీ ఇంతకాలం నువ్వు పరమేశ్వరుడు మహాజ్ఞానం మహాగురువు అవతార పురుషుడు గోచరం నాకు రాదు, కేవలం ఒక చుట్టార్థంగా నేను చూడగలుగుతున్నాను. ఇది బంధుత్వం చూపు కూడా చాలా ప్రమాదం. బుద్ధిని చూసి అనేక మంది జ్ఞానం పొందారని చెప్తారు. బుద్ధుని అంటే చాలా మంది ఏం చెప్తారంటే బుద్ధుని శరీరం విడిచిపెట్టేటప్పటికి ఆయన బోధలు అర్థం చేసుకుని ఆయన చూసి ఆయన దర్శనం చేసి ఆయన సమక్షంలో కొంతమంది జ్ఞానం పొంది 150 మందికి ఆత్మజ్ఞానం కలిగిందని చెప్తారు బుద్ధుని యొక్క టైంలో. కానీ ఆశ్చర్యం ఏంటి, నీ ఒక్క మాటేనండి, ఆయన కోడ ఉండి ఆయనకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చి, అన్నం కావాలంటే అన్నం తెచ్చి, ఆయనకు అవసరాలు భౌతిక శరీరానికి ఏమైతే అవసరాలన్నా అవసరాలు తీసుకుంటున్న ఆనందం ఉంటుంది ఆత్మజ్ఞానం కలగలేదు. అది చదువుతాను బుద్ధుడికి. కానీ ఇక్కడ కారణం ఏంటంటే బుద్ధుని మా అన్నగారనే బుద్ధి అనుకుంటాను, నువ్వు పుట్టే కష్టం ఇంకో కారణం ఏమైంది, నేను భౌతికంగా చూస్తే ఆ 150 మంది పొందినటువంటి జ్ఞానుల మహాజ్ఞానం కంటే వీడికే ఎక్కువ సేవ చేశాడు బాహ్యంగా చూస్తే. కానీ బుద్ధుడు నా అన్నగారు నా భౌతిక దృష్టి నశించలేదు, వాడు నా అన్నగారు నా అన్నగారిన బుద్ధి నాకు కలిగినప్పుడు నేను దేహం ఆ దేహ బుద్ధి నేను నశించలేదు కదా అని చెప్పి బుద్ధుడు నిర్వాణాంతరం ఆయన కేవలంగా సాధన చేసి ఆయన బాహ్యకపోయాన్ని గుర్తించి ఆయన దాన్ని ఎలిమినేట్ చేసుకున్నాను, రిమూవ్ చేసుకున్నాడు. అది బుద్ధి మంత్రి కాబట్టి నువ్వు నిజంగా బుద్ధిమంతుడు ఎప్పుడవుతావంటే ఆ శవం నువ్వు కాదని ఆ కర్త నువ్వే, నేను కర్త నేను కర్త అనుకున్నా కర్తృత్వ బుద్ధి నశించినప్పుడే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడే బుద్ధిమంతుడు. నీ దేహం ద్వారా ఏదైనా మంచి జరగవలసి ఉంటే జరుగుతూ ఉంటుంది, అది చేసేది ఈశ్వరుడే, చేసేది ఈశ్వరుడే. నీ దేహాన్ని ఉంటే పనిమెట్టుకుని ఉపయోగించుకుంటూ ఉంటాడు. నీయేమనుకుంటున్నావు, నేను చేస్తున్నాను, నేను సరే నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, అదే కర్తృత్వ బుద్ధి. ఆ బుద్ధి నశిస్తే కానీ నీకు మహా జ్ఞానం కలగదు, జ్ఞానం కలగకపోతే నీకు మోక్షం లేదు. రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు, ఇది క్యాష్ బేరం అరుగుదారం సాధన, ఇప్పుడే పండిది కాదు, ఎప్పుడో పండి ఇప్పుడే పండొచ్చు, నువ్వు ఇప్పుడే పండొచ్చు, నువ్వు దేని ఏది ఏది నీకు అండర్స్టాండ్ నువ్వు చూసుకుంటాను తెలియజేస్తే ఇప్పుడు నువ్వు పండొచ్చు, ఎప్పుడో పండొచ్చు అనేది ఇప్పుడే పండొచ్చు, ఎక్కడో పండొచ్చు అంటే ఎక్కడే పండొచ్చు, ఇప్పుడే ఉంది ఎక్కడే ఉంది. ఎవరైనా నేను దుఃఖంగా ఉన్నామంటే బాధపడుతున్నామని ఎవరైనా భగవంతుని చేస్తే నీ దుఃఖం నా చేతులకు నేను చూపించండి అని కూడా, నేను చాలా దుఃఖపడుతున్నామంటే అది వరకు నీ దుఃఖం నా చేతిలో చూపించండి కొంచెం వరకు. అంటే దుఃఖం అంటే తలంపే, దుఃఖం అంటే తల అంతకంటే ఏం లేదు, దుఃఖం ఎలాగ వస్తుంది, తలంపు రూపంలో వస్తుంది. ఆ తలంపు పోతే ఏం, ఆ తలంపు ఎవరికి వస్తుంది, ప్రతిరోజు మమ్మల్ని తాగుబోతున్నాను, నేనేమన్నా అనుకోక్కర్లేదు, ఇప్పుడు ముందు ఎవరన్నా నేను ఎవరన్నా అంటే తాగుబోలు కూడా ఎంత ఉంటారు కొంతమంది, అదే తాగుబోతున్నా నేనేమన్నా నేనేమన్నా అలా అనుకోక్కర్లేదు. ఎప్పుడు తలంపులు వస్తున్నప్పుడు మీకు ఈ తలంపులు ఏ దేనికి వస్తాయని ప్రశ్నించుకోవాలి, కానీ రోజు నేనేమన్నా నేనేమన్నా చాలా తాగుబోలేదు, నేను అలా అనుకోక్కర్లేదు. మీరు గుర్తించుకోవాల్సింది, విచారణ చేయండి, విచారణ చేయండి, ఒక నామాన్ని జపించండి, ధ్యానం చేయండి, ప్రీతిగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. మనకి అక్కర్లేని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఆ తలంపు ఎహానికి పనికిరాదు, పరానికి పనికిరాదు. తపం చేయటం వల్ల ఏంటంటే అటువంటి తలంపులన్నీ ఆగిపోతున్నాం. మనస్సు అంటే ట్రెడిషన్లో ఉపనిషత్తులో వేదాలలో మూడు పురాణాలలో శాస్త్రాల్లో మనస్సు అంటే ఎలా చెప్తారంటే అనేక సంస్కారాల యొక్క సమూహం, అనేక తలంపుల యొక్క సమూహం, అనేక కోరికల యొక్క సమూహం మైండ్ అని. మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్ అని, మీకు అనేక తలంపులు వస్తాయి. అన్ని తలంపులు చోటు తోలు పెడితే దాన్ని మైండ్ పెడుతున్నారు. మైండ్ అంటున్నారు కదా, కొన్ని గడ్డి పెరకలు అన్నింటినీ కలిపి పాడకం చేస్తే దాన్ని దగ్గుతాడు అంటున్నారు. అలాగే నీకున్న కోరికలు నీకున్న తలంపులని ఒక చోటు పెడితే దాన్ని మైండ్ అని పెడుతున్నారు. కానీ మగవాడు ఏం చెప్పారంటే మైండ్ అంటే ఇది కాదు అయ్యా, ఆ మొదటి తలంపులే మైండ్, ఆ మొదటి తలంపులు వేస్తే మైండ్ లేదు. అన్ని తలంపులు అన్ని తలంపులు ఏ తలంపు ఏ మూల తలంపుకి వస్తాయో ఆ మూల తలంపే మైండ్. ఆ మూల తలంపు నశిస్తే ఇంకా మైండ్కి అస్తిత్వం లేదు. మామూలుగా ట్రెడిషనల్గా ఇది చెప్పారు, మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్, మైండ్ ఇది బండిల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్తా ఉంటారు. భగవాన్ ఏం చెప్పారంటే నువ్వు తలంపులు చాలా ఉండొచ్చు, కానీ ఆ మొదటి తలంపే ముఖ్యం. ఆ నేను దారి నిద్రలో జాగ్రత్త అవస్థలో వస్తున్నప్పుడు నేననే తలంపు వస్తున్నా కదా, అది కూడా తలంపే, అది కూడా నిజం కాదు. నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావో అది కూడా ఒక తలంపే, అదే నిజమైతే దారి నిద్ర దాంట్లో నుంచి సెపరేట్ కదా. ఆ లాజిక్ చూడండి, అనేక తలంపులు ఉన్నాయి. చావు కూడా నిజం కాదు, శరీరం చనిపోతుంది అది కూడా నిజం కాదు. ఇంకేది నిజం కాదు, నేను చనిపోతున్నాను మూల తలంపు అనుకోండి, నేను చనిపోతున్నాను తలంపు మూల తలంపు వస్తుంది. మనం ఒక తలంపు, చుట్టుకో ఒక తలంపు, లోపం ఒక తలంపు, మీ శరీరం కూడా ఒక తలంపే, మీ శరీరం కూడా ఒక తలంపే. శరీరం మరణించిన తర్వాత ఉండదని అనుకుంటా ఉత్తురు కూడా లేదు. నువ్వు తలంపు వచ్చినప్పుడే శరీరానికి సంబంధించిన స్పృహ ఉంటుంది. ఆ తలంపు సంబంధించి ధరణ దగ్గర తలంపు లేదు, శరీరానికి సంబంధించిన స్పృహ కూడా లేదు. నీ శరీరం మీద చాచుకోవడం పాకినని చేయించి నువ్వు ధర దెబ్బలు నీకు చూసి భయం లేదు. గాఢ నిద్రలో నీ శరీరం మీద తలం పాకినట్టు నీకేం భయం లేదు. ఇంకా నీ శరీరం నాది శరీరం నేనని తలంపు అడిగిపోయింది, అక్కడ లేదు నీకు భయం కలగదు. భయం ఎవరికి, మనసుకే కదా. ఆ మనసుకు అడిగిపోయింది అది గాఢ నిద్రలో తలం పాకింది, నీకేం భయం కాదు. అంటే గాఢ నిద్ర నుంచి ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేనునే తలంపే మనస్సు, ఆ నేనునే తలంపు మొదటి తలంపు ఒకటే మనస్సు. ఆ మొదటి తలంపు పోతే మీట తలంపు రాసిందే మనస్సు. చనిపోతున్నానుకునే తలంపు, ఆ తలంపు ఆ తలంపు మొదటి తలంపుకి వస్తుంది. ఆ మొదటి తలంపు అనుభూతి నేను చనిపోతున్నాను తలంపు కూడా డిలెక్టర్ అయిపోతుంది. అప్పుడు అమృత స్థితిని పొందుతాడు. అదే త్యాగం జీవితం మనం చెప్తాడు, ఎక్కడ తలంపు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఊహలు లేవు, అక్కడ నేను ఎక్కడ భయాలు లేవు, ఎక్కడ ఇష్టాలు అయిష్టాలు లేవు, అక్కడికి నేను మేల్కొని పోతాను అని. అదే భగవాన్ అలా ప్రార్థించిన వాళ్ళు నాకు కృషి జన్మలోనే నువ్వు మోక్షం ఉంది అడగటం లేదు. వంద జన్మలు వంద జన్మలు వస్తే రాని, ఒక ఇటువంటి శవాలు వందొస్తే రాని, కానీ ఎప్పుడు వచ్చినా వందో జన్మలు కూడా నీ చేతితో నన్ను నా జ్ఞానాన్ని ప్రసరించు అని ప్రార్థించిన వాళ్ళకి ఉన్నాను. నేను తొందర పెట్టలేదు, నేను తొందర పెట్టలేదు. తొందరపించే శరణాగతి చెలవుతుంది. నువ్వు ఇలాగ చెయ్యని భూమిని అడిగి శరణాగతి చెలవుతుంది. అది శరణాగతి కానే కాదు, వంద జన్మల కాదు ఏ జన్మలు కానీ ఎప్పుడైనా నీ చేతుడ ఇచ్చి ఏమిటో పుట్టదని అప్పుడే నీ జాగ్రత్త జ్ఞానం. నువ్వేం డిమాండ్ చేయటం లేదు. సర్దార్ పటేల్ చెప్తూ ఉండేది ఒక మాట, పనులు అడిగి మనం ప్రతిదీ ఇవ్వకూడదు. వాళ్ళకి ఏది మంచి చేస్తుందో, ఏం క్షేమం చేస్తుందో, ఏం క్షేమం కలుగుతుందో అది ఇవ్వాలి మనం. ప్రతి ప్రజలు అడిగి ప్రతిదీస్తే వాళ్ళు కాడేపోవచ్చు. వాళ్ళు అడిగి కొంతమంది పాపులారిటీ పోయిన వాళ్ళు ఏదో ఇంత ఇస్తారు. మనకు కావాల్సిన పాపులారిటీ కలిపి ప్రజల క్షేమం ఉన్నాడు పటేల్. అంటే బాహ్యంలోని దేవతలు ఈ దేవుళ్ళు, తర్వాత మీరు ఏదైనా ప్రార్థిస్తే ఇచ్చే వరాలు ఇచ్చే దేవుళ్ళు, ఇవన్నీ కూడా పొందేది పొందేది కాదు. కార్మార్థిక సత్యం అది కాదు, వ్యవహారిక సత్యమే. నీ అహంభావం ఎంత నిజము, నీ మనస్సు ఎంత నిజము, నీ వృత్తిభావం ఎంత నిజము, ఆ మూలతలం ఎంత నిజము, అంతే నిజం కానీ పారమార్థిక సత్యం కాదు. చిన్న ఒక వాక్యం మనం అర్థం చేసుకుంటే మనం మా యొక్క సార్ తపాలు పెట్టేది అని చెప్పి పెట్టుకోవచ్చు. మనకి ఎవరైనా విభూతి ఎలా తెచ్చి ఇచ్చారు కొన్ని కదా, ఆ చేతిలో ఎవరైనా విభూతి తెచ్చి ఇచ్చారు కొన్ని, అది చాలా గొప్ప అనుకుంటాం. ఇలా అంటారు, ఇలానే విభూతి మనం తెచ్చిస్తారు అనుకుంటారు. మనకి ఎలా అది చాలా గొప్ప అనుకుంటాం కదా, విభూతి తెచ్చి ఇచ్చారు మనని. దీన్ని ఎవరో భగవంతుడు ఎవరో వచ్చి ఎలా అన్నారండి, ఎలాంటి విభూతి వచ్చేసిందండి నాకు ఇచ్చేసారు, నాకు విభూతి అంటే భగవన్ అన్నారు. ఆ విభూతి నీకు ఇచ్చింది దొంగనేనా నిజమైనా అడిగారు. ఈజు నీకు ఇచ్చారు కూడా ఇచ్చినది నిజమే. ఆ ఇబ్బంది ఇలాగని అలాగని తెచ్చి నీకు ఇచ్చింది దొంగలేనని నిజమేను. నేను నేను ఈ ఒక్క పని అర్థమైతే ఒకసారి సడన్గా మారిపోతుంది. అంటే ఈ ఆకర్షణ ఈ భాష్యం విషయాలు మీరు ఆకర్షణ పోతాయి, మనకు అట్రాక్షన్స్ పోతాయి. నిజానికి ఈజు ఎవరో తెచ్చాడు ఇలా అన్నాడు, ఇలాంటి మీరు ఇచ్చేసాడు, ఆ ఇచ్చింది దొంగలేనా నిజాలేనా సత్యమేను. నేను జ్ఞానాన్ని ఉపదేశం నేను ఎందుకు ఇచ్చినట్టు మీకు ఏమైనా ఉపయోగపడుతుంది, మీకు జ్ఞానానికి ఏమైనా ఉపయోగపడుతుంది, అదే మీరు భక్తుడికి నేను ఆకర్షించుకోవడానికి ఇచ్చాడా, ఎందుకు ఇచ్చినట్లేదు. ఇటువంటి మాట్లాడుతుంది ఒక వాక్యాన్ని మనం మనం చేసామనుకోండి, ఈ విభూతిని మీద ఆకర్షణ పోతుంది మనకి. మనసుకి సంపర్కం వల్ల, దేహం యొక్క సంపర్కం వల్ల, సెన్సెస్ యొక్క సంపర్కం వల్ల నీకు వచ్చే సంతోషం నీకు వచ్చేది నీ కదా, ఇవన్నీ ప్రజలిస్తే పరిణామంలో తప్పనిసరిగా దుఃఖం కింద మారిపోతుంది. పరిణామంలో అది దుఃఖం కింద మారిపోతుంది. ఇతర వస్తువుల మీద ఆధారపడింది కానీ, ఇతర మనుషుల మీద ఆధారపడింది కానీ, ఇతర పదార్థం మీద లక్ష్యం మీద దేని మీద ఆధారపడింది సరే, దాన్ని బట్టి మీకు ప్రేమ వస్తుంటే అది ఎలా పోతుంది, అది మీకు ఎప్పుడు చూడదు, ఆ ప్రేమ ఇంతకుడు దుఃఖంగా మారిపోతుంది. మీ సుఖం మీ సుఖమంతా మీ సంతృప్తిని సంతోషిస్తున్నాయని ఆ రోజులు బాగా ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఎప్పటికైనా ఆ రోజులు అంతా కూడా ఆ సంతోషం ఇంతకుడు మీకు దుఃఖంగా మారిపోయే రోజు వస్తుంది. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మానుభవం కలిగితే, ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు వ్యక్తమైతే, నీ కాదు ఇంతకుముందు నీకు బండికి దుఃఖం ఉంటే ఆ బండికి దుఃఖం బండికి సుఖంగా మారిపోతుంది. ఒక బండికి దుఃఖం ఉందనుకోండి, ఈరోజు నీకు ఆత్మానుభవం కలిగింది అనుకోండి, ఈ బండికి దుఃఖం బండికి సుఖం కింద హ్యాపీనెస్ కింద మారిపోతుంది. మనం అందరం చేసే చమత్కారం ఏంటంటే, ఈ ఆశ్రమం అన్ని బాగా నేర్చుకుని, నేర్చుకోవడం మంచిగా ఆరోగ్యం వస్తుంది, అన్ని బాగా నేర్చుకుని మనం జీవం ఎక్కడ దోషం చేద్దామనుకుంటున్నామంటే, మనోనాశం అవ్వకూడదు దైవ సాక్షాత్కారంలో, అహంభావం పోకూడదు జీవం తెలియాలని చమత్కారం అయితే ఇక్కడ ఉంది. అహంభావం పోకూడదు దేవుడు తెలియాలని, మనోనాశం అవ్వకూడదు దేవుడు తెలుసుకోవాలి. మనోనాశం అవ్వకపోతే మీకు దేవుడు తెలుస్తుంది, మా అబ్బాయి పట్టణ ఉండాలని నిలిపోవాలి, కంచంలో అన్నం తగలకూడదు, కంచంలో అన్నం నటి కదలకూడదు, మా అబ్బాయి పట్టణ నటికి నిండిపోవాలి, ఇది కొత్త లాజిక్. మీరు మనస్సు పోకూడదు దేవుడు కనిపడాలి. అసలు మా అందరూ అనుకునే ఏంటంటే, మనస్సు పోకూడదు దేవుడు కనిపించాలి, మనోనాశం అయితే కానీ దేవుడు కనిపించాలి, దేవుడు అడుగుల్లో రాదు. ఒకవేళ మనోనాశం అవ్వకుండా నీకు దేవుడు కనిపించాడు అనుకో, కనిపిస్తే కనిపించవచ్చు, ఒకవేళ మనోనాశం అవ్వకుండా నీకు దేవుడు కనిపిస్తే దేవుడు నిజమైన దేవుడు నీ మనస్సు అంటే, నీ మనస్సు కనిపించిన దేవుడు కూడా అంటే కనుక అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అది నగ్న సత్యం కాదు, ఏక ట్రూత్ కానే కాదు. ఏకమక్షరము రుజు నిరంతరము భాషతో స్వయం ముఖ్యతే కథం, అంటే అది ఉండటం వలన, అది ఉండటం వలన తెలియబడుతుంది, దాని బాధ్యత ఉండాలి, దానికి ఎక్స్ట్రీమ్ సహాయం అక్కర్లేదు, అది ఉండటం వలన తెలియబడటం కోసం, అది ఉండటం వల్ల తెలియదు. అయితే హ్యాపీనెస్ అది దాన్ని అదే ఎంజాయ్ చేస్తుంటుంది, దానికి మరి అక్కడ దయచే అక్కర్లేదు, ఆ నిజ్యా నేను పోతే నాకు ఎంజాయ్మెంట్ ఏం చేస్తున్నారు కొంతమంది, ఆ నిజాన్ని ఎక్కడ పెట్టుకోవాలి కదా, అది ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు, అది ఆ నిజాన్ని పోగొట్టుకోవడానికి భయపడుతున్నారు, ఆ నిజాన్ని పోతే ఉన్న వస్తువు ఉన్నది దాన్ని దాని అదే ఎంజాయ్ చేస్తుంది. మీకు హ్యాపీనెస్ ఏం కాదు, పర్మనెంట్ గా ఉంటుంది హ్యాపీనెస్, అనుభవం హ్యాపీనెస్, ముగింపు లేని ఆనందం. నేను ఆ చోట ఈ మధ్య సుప్రీం మినిస్టర్ అని రాశాను, వాళ్ళకి సవరణ ఏం చేశారంటే, సుప్రీం మినిస్టర్ అంటాం కంటే ఎండలెస్ మినిస్టర్ ఉంటుంది, ఎండలెస్ మినిస్టర్ అంటే మంచిదన్నారు. అంటే ముగింపులో దానికి నీ శరీరం పోయినా నీ ఆనందానికి నీ శాంతి కింద ముగింపు లేదు, దానికి త్రిపుణం లేదు. ఇంకా నువ్వు రోడ్డంతా ప్రయాణం చేస్తున్నాడే అక్కడ ఎక్కడో ముగింపు ఉంటుంది ఆ రోడ్డుకి ఎక్కడో, కానీ ఆత్మానందానికి ముగింపు అంటే ఉండదు ఇంకా అసలు ఎండ్లెస్. సుప్రీం మినిస్టర్ ఉండాలంటే ఎండ్లెస్ మినిస్టర్, ముగింపు లేదు దానికి ఇంకా అసలు, ఆ ముగింపు లేకుండా అది ప్రవహిస్తూ ఉంటుంది. పదవి ఏం చూడంటే, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం తెలియాలి నువ్వు అనుకుంటున్నావు అనుకో, అక్కడ అనుకుంటే ఆ ముముక్షతో నీకు ఉందనుకో, అది అనుకుంటే మనకి నీ మనసు నువ్వు కలుషితం లేకుండా చూసుకో. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కలుషితం చేసుకుంటూ ఉంటారు. బయట రోడ్లు పక్క ఉన్న మురుకు గుంట్ల కంటే మీరు మనసులో ఉన్న మురుకు గుంట్ల చాలా ప్రమాదం, రోడ్లు పక్క ఉన్న మురుకు గుంట్ల కంటే మీరు మనసులో కూడా చాలా మురుకు గుంట్లు ఉంటాయి, ఆ గుంట్ల కంటే ఈ గుంట్ల ప్రమాదం. మీ హృదయం రాకుండా నిజం మీకు తెలియబడాలంటే మీ మనసును మటుకు నువ్వు కలుషితం చేసుకోవద్దు, దాని అనవసరం చేసుకోవద్దు, మీ మనసును మటుకు నువ్వు కలుషితం చేసుకోవద్దు. కలుషితం చేసుకోకుండా మీ శరీరంలో సేవలు ఇలాగే జీవించు. అసలు ఇంకోటండి, మనకే కనుక జ్ఞానం ఉంటే ఎవరి మీద మనం సుఖం కోసం ఆధారపడక్కర్లేదు. మనకు జ్ఞానం ఉందనుకోండి, ఎవరి మీద మన హ్యాపీనెస్ కోసం, మన ప్రేరణ కోసం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎవరికైతే జ్ఞానం ఉందో వాడు సుఖి, వాడు ఎవడం సుఖి, బాధ్య వస్తువులు చెయ్యాలంటే అది వాడి పద్యాన్ని తీసుకురాలి, వాడి జ్ఞానమే వాడి సంపద, వాడి జ్ఞానమే వాడి సంపద. బాహ్య పరిస్థితులు కానీ వాడి ప్రారంభంలో కాదు చెడు చేయనప్పుడు వాడు దొరకదు, అంటే దైవదీతంగా అనుకుంటాడు. దేర్ ఇస్ ఎ డివినిటీ, దేర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ లైఫ్స్. ఎన్ని ఒకవేళ ఏదో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అంతా మనస్సే కదా, లోకం అంతా మనస్సే కదా, శరీరం కూడా మనస్సే కదా, ఇష్టం అయిష్టం మనస్సే కదా, రాగం ద్వేషం మనస్సే కదా, మీరు అమ్మని ఇది మన తమ్ముడని ఇదంతా మనస్సే కదా, మీ మా అమ్మని ఇది తోడుకోవాలని ఇదంతా మనస్సే కదా, అంతా మనస్సే కదా. ఇష్టం మనస్సు, అయిష్టం మనస్సు, కోరిక మనస్సు అంతా మనస్సే కదా, సంతోషం మనస్సు, దుఃఖం మనస్సు అన్నీ మనస్సుకే, అన్నీ మనస్సుకే కదా. ఈ దశలన్నీ మనస్సుకే వస్తున్నాయి, ఈ గొడవలన్నీ మనస్సుకే వస్తున్నాయి అంటే అది భగవన్మడండి ఎవరి మనస్సుకన్నా, ఇవన్నీ మనస్సుకే కదా. దుఃఖం వచ్చినా మనస్సే, సంతోషం వచ్చినా పని పొంగిపోయినా మనస్సే, కుంగిపోయినా మనస్సే, ఇవన్నీ మనస్సుకే కదా, ఇవన్నీ మనస్సుకే కదా అంటే భగవాన్ అంటే ఆ మనస్సు ఎవరని అని అడిగారు. ఎవరి మనస్సుకు వస్తున్నాయి ఈ గొడవలు అన్నీ అన్నారు. అప్పుడు నా మనస్సుకి అన్నారు కృష్ణజీ వాడు. ఏమన్నాడు, నా మనస్సు అంటున్నావు కదా, ఆ నేను తెలుసుకుంటే ఈ మనస్సు ఉండదు. ఇంకా మీరు ఏమంటున్నారంటే ఈ నేనేమంటున్నాను, ఈ తిరకాసు గొడవలకంటే, ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ తిరకాసు గొడవలకంటే అంటే దైవాన్ని నమ్ముకుని పరమేశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏ పని అయితే చేయమన్నాడు, ఆ పని చేసుకున్నాడు, ఉద్దని పని మానేస్తే అలాగైతే స్వప్నంగా ఉండొచ్చు అని తిరకాసు గొడవలకంటే దైవకి ఎన్హెచ్ మంచిది అంటున్నాడు అనమాట. మీరు ఏమంటున్నారంటే ఎన్హెచ్ మంచిది ఏమండి, ఈ తిరకాసు గొడవలకంటే అంటే ఒకవేళ ఈ నేనవడని విచారణ నేను చేయలేకపోవచ్చు, విచారణ మార్పు నాకు జుట్టు కావచ్చు, అంటే విచారణ మార్పు నన్ను వెంటనే మేకప్కి అనుకూలంగా లేకపోవచ్చు, అంటే ఒక మార్గం కానీ ఒకడు ఆకర్షించబడతాడు. ఉదాహరణకి మనం పూర్వజన్మలో ఏ మార్గంలో ప్రయాణం చేసామో ఆ మార్గంతో ఈ జన్మలో మనకు ఇష్టంగా ఉంటుంది. పూర్వజన్మలో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసే మార్గంలో ఇష్టంగా ఉంటుంది. నేను కూడా అన్ని మార్గాలు చెప్తూ ఉంటాం కానీ లోపల నాకు జ్ఞాన మార్గంలో ఇష్టం లేదని చెప్పడం అయితే ఆ ముద్ద అది చెబుతాను ఉంటుంది. మమ్మల్ని ఏదో మార్గం ఏది కూడా చెప్పచ్చు, కానీ ఆ జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ముందు అప్పుడు అందుతూ ఉంటుంది. ఆ తక్కువలో చూడండి, తక్కువ ఎక్కడ పడి ఉంటే అక్కడ కొంచెం పొందుతుంది కదా. అలా జ్ఞాన మార్గంలో భక్తి మార్గం గురించి చెప్పినా, కర్మ మార్గం గురించి చెప్పినా, ఆ జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ముందుకు ముందుతూ ఉంటుంది. అంటే మన పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశారో ఆ మార్గం పట్ల ఈ జన్మలో కూడా మనకి ఆకర్షణ కలుగుతుంది. ఏ మార్గమైనా ఉంటాయి, ఏ మార్గమైనా విజ్ఞానం నుంచి బయటపడతాం, ఏ మార్గమైనా ఒకటే. అసలు మన రోగం తగ్గాలి కానీ హోమియోపతి అయినా అల్లోపతి అయినా ఆయుర్వేదం అన్నా ఇంకోటి అయినా న్యాచురోపతి ఇంకోటి ఎన్నీ ఏ మార్గం ఏ రోగం ఏ మందైనా ఉంటే రోగం తగ్గాలి. ఏ మార్గంలో ప్రయాణం చేసిన ఈ విద్యాలయం నుంచి ఈ ఫారెస్ట్ నుంచి విడుదల పొందుతుంది గమ్యం. అసలు మన గమ్యం తెలియకుండా ప్రయాణం ఏంటి, నర్సాపురం స్టేషన్కి వెళ్ళాం, వెళ్ళి మా ఊరికి దక్కెట్టాలంటే ఎక్కడికి వెళ్తాయని అక్కడ దక్కెట్టాలంటే ఆ షేర్జీ మేస్టర్కి నువ్వు తెచ్చెక్కిందా అనుకుంటాడు. అందుకని ఇప్పుడు నర్సాపురం స్టేషన్ తిరిగి టిక్కెట్ ఇవ్వమంటే ఆడేయాల్సిన టిక్కెట్ ఎక్కడికైనా ఉండాలి. నర్సాపురం స్టేషన్కి వెళ్ళి మనం పలానా చోట్ల టిక్కెట్ ఉంటే టిక్కెట్ ఇస్తాడు, కానీ టిక్కెట్ ఒకటి ఎందుకంటే టిక్కెట్ ఎక్కడికే రాలి. కాదు నువ్వు జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, విచారణ చేస్తున్నావు, దేని పండుగల కోసం నువ్వు చేస్తున్నావు నీకే తెలియదు. సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నా దేని కోసం సాధన, ఏం వెళ్ళాలో తెలియకుండా నీకు జన్మ ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ నీకు ఉండాలి కదా. జపం చేస్తా నైట్ జపం చేసి దేని పొందుకోవాలి నీకు, పరమేశ్వరుడు మనోభావం కోసం విధి నిషేధం చెప్పాడు వేదంలో. విధి నిషేధం చేయదగిన పని చేయకూడని పని, చేయదగిన పని చేయకూడని పని అంటే మనం చేయకూడని పనులు మానేసి చేయదగిన పనులు భగవంతుడు ఏదైతే విజయని చెప్పాడో ఏదైతే ఉంటాయని చెప్పాడో చేయగా 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 నీకు ముముక్షత్వం వస్తుంది. లేకపోతే ముముక్షత్వం ఆ మోక్షం నేను పొందాలనేటువంటిది కూడా ముముక్షత్వం కూడా మీకు రాదు. ఈశ్వరుడు వాడు ఒక ఉన్నాడు, అదే సర్వీడని విశ్వాసంగా మీరు బాగుపడతారు. ఆ విశ్వాసం లేకుండా మీరు ఎవరికి సర్వీడతి చేస్తారు. ధనవంతుడిని వాడు ఒక ఉన్నాడు, కంట్రోల్ అయిన వాడు ఒక ఉన్నాడు, ఈ లోకానికి ఎదురైన ఒకడు ఉన్నాడు, మన ఇద్దరు దాని ఇద్దరిలో మనకేం తెలియదు, మన ఇద్దరిని చూసేవాడు ఒకడు ఉన్నాడు, మన ఇద్దరు పోతున్నా వాడు మెలకుగా ఉన్నాడు అని వాడి పట్ల మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీరు సర్వీడతి సాధ్యం. అంటే రమణ మహర్షి గారు పైకి జ్ఞానిగా కనిపిస్తారు, రామకృష్ణ పరమహంస పైకి భక్తుడిగా కనిపిస్తాడు, రమణ మహర్షి పైకి జ్ఞానిగా కనిపిస్తాడు లోపల ఉన్న భక్తి, అలాగే రామకృష్ణుడు కూడా పైకి భక్తుడిగా కనిపిస్తాడు లోపల ఉన్నది జ్ఞానమే. అంటే జ్ఞానం జ్ఞాన భక్తి కూడా జ్ఞానం యొక్క మాట. అంటే జ్ఞానానికి భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి అవసరమే. అంటే నువ్వు శరణానికి మార్గం నీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి నువ్వు శరణానికి మార్గం నువ్వు నచ్చితే ఆ మార్గాన్ని ప్రయాణించు.
భగవాన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని మార్గంలో ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఎన్ని ఏ మార్గం అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు, కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టడం ఎప్పుడైనా చెప్పలేదు. నిజంగా బాగుపడటం ముఖ్యం. ఏ మార్గం అయినా సరే ప్రయాణం చేయాలి. ఇంకా నీకు సుఖంగా ఉండాలి, నీకు చేదుగా ఉండాలి. ఏ మార్గం అయితే నీకు చేదుగా ఉందో, ఏ మార్గం అయితే నీకు సుఖంగా ఉందో, ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి. నువ్వు విచారణ విచారణ మార్గంలో రమ్మని నేను చెప్పలేదు. నీకు ఏది ఇష్టమో చేతి చేయి, కానీ చేతి ముఖ్యం. అది యాంత్రికంగా చేతి వినయపూర్వకంగా దిగుతూచెడ్డిగా దిగుచెడ్డిగా సిన్సియర్గా చేసింది. మాట మాటకి ఇతరులు తిట్టకు నీ ప్రారంభమైన చెప్పుకు. మనం ఎక్కువ ఇతరులు తిడతా ఉంటాం, మనం ఎక్కువ జనరల్గా ఇతరులు తిడతా ఉంటాం. మనకు ముందే ఆత్మస్థితి పరమైంది. మనం నేల వాడకం కంటే ఎక్కువ వాడతాం నిజానే, నేల వాడకం కంటే ఎక్కువ వాడతాం నిజాన్ని ఎక్కువ వాడాలి. వాడకం తగ్గించేస్తే సరిపోతుందని పెడతాం. ఆ నిజాన్ని ఏం చేయక్కర్లేదు, దాని దేవుడికి వెళ్ళకూడదు మనకు. దాన్ని దాని వాడకం తగ్గించాలి, దాని వాడకం తగ్గిస్తే దాన్ని ఉపయోగించడం తగ్గిస్తే అది నిన్నగా దాచబడిపోతుంది. దాన్ని ఎక్కువ దాన్ని వాడదు, దాన్ని మర్చిపోవాలి మనం. దాన్ని నోటీస్ చేయకూడదు, దాన్ని ఉపయోగం లేకుండా దాన్ని ఉపయోగించకూడదు. నేను మీతో మాట్లాడుకోవాలి, దాన్ని ఇంటర్ఫీరెన్స్ లేకుండా చూసుకోవాలి. నేను మీతో మాట్లాడుకోకుండా దాని ఇంటర్ఫీరెన్స్ లేకుండా మీతో నేను మాట్లాడుకోవాలి. మాట్లాడితే నిజంగా ఉపయోగపడే మాటలు వస్తాయి, లేకపోతే అంత పరిస్థితి లేదు. ఆ నేను ఇంటర్ఫీర్ అయితే ఎలా ఉంటుందంటే, మనం ఎవరైనా భోజనాన్ని పిలిచి నాలుగు పిండివంటలు ఉండి అన్నీ ఉండి తర్వాత కూరలో పది కూర ఉండి అన్ని విస్తరణ అన్ని వడ్డించిన తర్వాత ఆ విస్తరణ చేయడం ఉండి ఇస్తే ఎలా ఉంటుందో నేను కూడా కూడాలి. అన్నీ వడ్డించాలంటే విస్తరణ చేయడం ఉండి ఇష్టం, ఈ చివరికి విస్తరణ ఏమవుతుంది? తిరగాలి బయటకు వస్తాయి. నువ్వు ఏమి చేసి గొడవలు కూడా అలా ఉంటాయి. దాని ఇంటర్ఫీరెన్స్ సాధ్యమైనంత వరకు మన డే టు డే లైఫ్లో మన వ్యవహారాల్లో దాన్ని కలగ చేసుకోకుండా చూసుకోవాలి. కొంతమంది బతకగా విద్యారేణి కోసం బతుకుతూ ఉంటారు, పూజ చేయొచ్చు జపం చేయొచ్చు దానికోసమే బతుకుతూ ఉంటారు. దానికోసం బతుకుతుంటే అయ్యేలా పడుతుంది, దాన్ని తీసుకో పక్కన పెట్టాలి. ఒక తెలుగు వాళ్ళు ఇంటి కావాలించి నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఇప్పుడు తెలిసింది అన్నాడు, నిన్ను తెలుసుకున్నాడో తెలిసింది అన్నాడు. ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడంటే ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాడో తెలిసింది, ఏమని తెలిసింది? నిన్న నువ్వు ఏం నేను లేనాడు. నువ్వు ద్వైతం అద్వైతంగా పడిపోయింది. ఎంత బాగుందో చూడండి, నమ్మాలవారు నమ్మాలవారు చెప్పాడు. ఈ వాక్యాలు వైష్ణవులు మింగలేకపోతున్నాడు. నేను పాపం నమ్మాలవారు చెప్పాడంటే, అన్న మనిషి వారు చెప్పారంటే నిండుతాడు. వాడు ఎలాగైనా మాయవాది అనుకుంటారు, వాళ్ళకి వాడు ఎలాగో పాడైపోయాడు కదా వైష్ణవు లెక్క అని చెప్పారు. ఈ నమ్మాల వారు చెప్పారండి వాక్యాలు మింగలేకపోతున్నాడు. అది జైతుంది అద్వైతం గురిచాడు నమ్మాలి వాడు. ఓ తెలియాడు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను అయ్యా. ఎప్పుడు వరకు అనుకున్నాను? ఎప్పటి వరకు అనుకున్నాను? ఇప్పుడు వరకు అనుకున్నాను, ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు నిన్ను తెలుసుకున్నాక తెలిసిన నాకు ఏమని, ఇప్పటివరకు నువ్వు ఉన్నావు నేను అనుకున్నాను, నేను ఉన్నాను అనుకుంటున్నాను, నిన్ను తెలుసుకున్నాక అనుకున్నాను, నువ్వు ఉన్నావు నేను లేని సంగతి నిన్ను తెలుసుకున్నాక నాకు తెలిసింది అన్నాడు. అంటే ద్వైతులు ఎక్కడ పడింది? అద్వైతులు పడింది. ఈ చేతులు పనులు శుభ్రంగా చేసుకో, ఆసక్తి ఏం పెట్టుకోవద్దు. అంటే ఈ అడిగేవాడు ఆసక్తి లేకుండా పని ఎలా జరుగుతుందండి? ఆసక్తి లేకుండా పని చేయమని చెప్పడం తేలిక, పని చేయడం కష్టం కదా. ఆసక్తి లేకుండా పని ఎలా చేయగలం? మా ఇంట్లో సభ్యులు ఉన్నారు కదా, కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పట్ల జరిపించవలసినటువంటి నా డ్యూటీస్ ఉన్నాయి కదా, ధర్మాలు ఉన్నాయి కదా. అందుకు వాళ్ళ మీద నాకు ఎంతో కొంత ప్రేమ ఉండాలి కదా. వాళ్ళ మీద ప్రేమ లేకుండా వాళ్ళ గురించి నేను ఎలా పని చేయగలను? వాళ్ళ మీద ఆసక్తి లేకుండా వాళ్ళ గురించి నేను ఎలా పని చేయగలను అడిగి కూడా అడుగుతున్నాడు భగవాన్. అంటే భగవాన్ ఏమన్నారంటే, నీకు ఏంటి నీ డ్యూటీ ఏంటి? నీ ఉద్యోగం ఇప్పుడు ఈ చివరికి ఉద్యోగంలోకి వచ్చింది. వాడే ఉద్యోగం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, నేను ఎందుకు పనిచేస్తున్నావు? కాలేజీ అంటే జీతం కోసం పనిచేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు నువ్వు కాలేజీలో పనిచేస్తున్నావు, నువ్వు కాలేజీలో శాలరీ కోసం చేస్తున్నావు, అంటే డ్యూటీ చేసి వస్తున్నావు. ఇంత ఆసక్తి లేదు అక్కడ. ఆసక్తి ఉంది నేను చెప్పటం లేదు, నా డ్యూటీ చేయాలి, జీతం ఇస్తున్నారు, నా డ్యూటీ చేయాలి, అందుకు నేను చేస్తున్నాను అని అన్నాడు. ఆసక్తి ఏమన్నాడంటే, కుటుంబం దగ్గరికి వచ్చేవాడికి ఆసక్తి లేకుండా వాళ్ళు ఎలా ప్రేమించగలని అడుగుతున్నాడు. అంటే కాలేజీ దగ్గరికి వచ్చేటం అంటున్నాడంటే, నాకు ఆసక్తి ఏం లేదండి, నా డ్యూటీ చేస్తున్నాను, వాళ్ళు జీతం ఇస్తున్నారు, నా డ్యూటీ అయితే నేను చేసుకొస్తున్నాను, ఆసక్తి ఉందని చెప్పలేను, నా డ్యూటీ అయితే నేను చేసుకొస్తున్నాను అంటే భగవాన్ చెప్పాడు. నువ్వు అలాగే ఇంట్లో పని చేయి. కాలేజీ మీద మమకారం లేదు, కాలేజీ మీద నీకు మమకారం, నీ డ్యూటీ చేసి నువ్వు వచ్చేస్తున్నావు. బాగుపడేవాడు బాగుపడతాడు, చదివిన వాళ్ళు చదువుతారు, సగం వాడు చదవరు. కానీ నువ్వు వీటికి పాఠాలు సమానంగానే చెబుతున్నావు, దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఏంటో జీతం పూర్చుకుంటున్నావు, నువ్వు సమానంగా. అదే నువ్వు కాలేజీలో ఎలా వ్యవహరిస్తున్నావు, నీ ఇంటికాడ కూడా నువ్వు అలా ఇంటికి వ్యవహరించకూడదు. కాలేజీలో నువ్వు ఎలా పని చేస్తున్నావు ఇంటికాడే పని చేయి, నీకు అటాచ్మెంట్ రాదు. అటాచ్మెంట్ ఎప్పుడైతే లేదు నీకు బాండేజ్ లేదు, సార్ లేదు. రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా మన గురువు లేనట్టండి, పొన్నమృష్టి గారు చెప్తాను. ఇంకేంటంటే ఆ రైల్వే స్టేషన్ మాస్టర్కి వాడికి మామూలుగా డబ్బు వస్తూ ఉంటుంది, ఆ డబ్బు తీసుకొని ఏ రోజు తగ్గాడు బ్యాంకులో పెట్టేస్తాడు. ఎక్కువ వస్తే సంతోషం లేదు, తక్కువ వస్తే దుఃఖం లేదు. ఏంటంటే ఆ డబ్బు గవర్నమెంట్కి మనకు కాదని ఆయన తెలుసు. అదే ఇంటికాడైతే ఆయన కేవలం లాభం వస్తే సంతోషం వస్తుంది, నష్టం వస్తే దుఃఖం వస్తుంది. అంటే నువ్వు ఏంటంటే రైల్వే స్టేషన్లో నీ డ్యూటీ ఎలా చేస్తున్నావు, ఇంటికాడ కూడా అలాగే చేయి, అలాగే అలా చేస్తే నీ మనసు కలుషితం అవ్వాలి. ఇది ఎంతకీ చెప్తుంది. అప్పుడు కలుషితం లేకుండా నువ్వు జీవించగలవు, కలుషితం లేకుండా జీవించగలిగితే నీ హృదయంగా నువ్వు జ్యోతి, ఆత్మ జ్యోతి, నీ స్వరూపం ఇది ప్రాణిగా వ్యక్తమవుతుంది. స్టేషన్లో ఆసక్తి లేదు, ఇంటి దగ్గరకు వచ్చాడు మీకు ఆసక్తి వస్తుంది, అంటే మీ మనసు కలుషితం అవుతుంది. అలాగే ఇంటికాడ పని చేయి, అక్కడ ఇంటికాడ పని మానేయడం కాదు. రైల్వే స్టేషన్లో మీ డ్యూటీ ఎలా చేస్తున్నావు ఇంటికాడ కూడా అలాగే చెయ్యి, కాలేజీలో మీ డ్యూటీ ఎలా చేస్తున్నావు ఇంటికాడ అలాగే చెయ్యి. అప్పుడు ఆసక్తి లేకుండా చెయ్యి, చేస్తే పని మానక్కర్లేదు, మీ మనసు కలుషితం కాదు. కలుషితం లేకుండా నువ్వు జీవించగలిగితే తను తన తానుగా వస్తుంది వ్యక్తం అవుతుంది. నీ మనసును పొలిమిట్ చేసుకోకు. నీ మనసు ఎందుకు పొలిమిట్ అవుతుందంటే ఆసక్తి వల్ల, అటాచ్మెంట్ వల్ల నీ మనసు పొలి ఇది నాదనుకుంటాం. కానీ ఆ రోడ్డు నాదనే భావన మాకు కరమే, నాయకులు అనక్కర్లే, మనం కూడా అంతే. ఈ దేశం బాగుపడిపోతేనే ఎవరు ఎదురు చూడద్దు, ఎంతలో బాగుపడదు. ఇంకేదంటే ఫండమెంటల్గా అసలు అది లోపల అది ఆ స్వభావంలో ఇంత బాగా దేశభక్తి దానికి రాలేదు. అంటే నీకు ఎంత చెబుతున్నానంటే ఆ ఇంగ్లాండ్ అవి చూసి వచ్చారు కాబట్టి నేను చెబుతున్నాను. వాళ్ళు ఈ ఇల్లు మంది అనుకుంటారు, ఈ రోడ్డు మంది అనుకుంటారు. వాళ్ళు కుక్కలు తీసుకెళ్తుంటారు ఇంగ్లాండ్ కుక్కలు. ఆ కుక్క మల విసర్జన చేసిన అనుకోండి, ఎక్కడైనా వాళ్ళు చూడ వాళ్ళు కూడా సంచులు ఉంటాయి. ఆ సంచులు ఉంటాయి, మనం మల విసర్జన చేస్తే ఏం పట్టించుకోం, పైగా మనం పిల్లలు తీసుకుని రోజుల్లో కూర్చోబెడతాం. ఆ కుక్క మల విసర్జన చేస్తే వాళ్ళు కూడా సంచులు ఉంటాయి, ఆ సంచులో మనగా మల ఉంటే తీసుకుని పట్టిపోతారు. మన రోడ్డు పాడవుతాం, మనం ఇంట్లో చెత్త ఉంటే కట్టుకుని రోడ్డు మీద వేస్తాం. అంటే రోడ్డు మొదటి కాదండి, ఆ దేశం ఎందుక, ఆ దేశం మనది, ఆ భక్తి ప్రత్యేకమే లేదు. అంటే మన దేశం ఎంత విశాలంగా ఉందో, మన హృదయం కూడా అంత విశాలమైతే, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఒక ఇండైరెక్ట్గా అంటే మీకు ఎందుకు చెబుతున్నా అంటే అది కూడా ఆత్మజ్ఞానానికి దారి చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే కోరిక లేకుండా పని చేస్తే ఫలితం రాదు అని అనుకుంటాం. కోరిక లేకుండా పని చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తుంది. మన మైండ్ పోయింది కదా, రెండు లాభాలు వస్తున్నాయి మీరు చూడండి. మనకి మనకి ఏదైనా ఫలం కోరిక లేకుండా పనిచేస్తున్నా వచ్చే ఫలం మనకు వస్తుంది, కానీ ఫలం వస్తుంది కోరిక లేకుండా పనిచేసే కాబట్టి మా అక్కడ మైండ్ పోయింది కాదు, ఆ చిత్తశుద్ధి కలుగుతుంది. మీరు రహస్యం చిత్తశుద్ధి, ఎవరు ఏ మార్గంలో ప్రయాణించండి, ఎవరిని ఏ వృత్తం అనండి, ఎవరిని ఏ మతం అనండి, ఏ కులం అనండి, ఆ చిత్తశుద్ధి అనే జ్యోతిలో నుంచి మోక్షానికి వెళ్ళాలి. కానీ ఆ అందరూ జ్యోతిని తచ్చేసి మోక్షంలోకి వెళ్ళాలి. మనకి మహర్షి గారికి ఇదొకటి దాన్ని రుద్దిచ్చేటికి ఇంకోసారి చెప్తున్నాను. ఏం లేదు, మనం రూపానికి నామానికి పరిమితమై ఉన్నాం. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక నామం ఉంది. ఏదో అరుణాచల మహర్షి అని ఏదో అంటున్నాం కదా మనం. ఆయనకు ఒక రూపం ఉంది, మనకి ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది. మనం జీవితే పరిమితమై ఉన్నాం. ఆయనకు ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, దానికైనా పరిమితి అయ్యలేడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి అధికారు. రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా ఆత్మానుభవం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒక అజ్ఞాని జ్ఞాని గురించి అయినా వాడు జ్ఞాని అని అనుకున్నప్పటికీ వాడి జ్ఞానాన్ని దేహానికే పరిమితం చేస్తాడు. ఏం చెప్పి మీరు దేహమే అనుకుంటున్నాడు కాబట్టి. ఈ వాసన మనకు ఒక్క జన్మలో నుంచి వచ్చింది కదా, వాసన నశింపజేయటం కూడా సామాన్యం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు సిగరెట్ కాచి అలవాటు ఉందనుకోండి, దైవానుగ్రహం లేకపోతే ఆ స్మోకింగ్ హ్యాబిట్ నుంచి కూడా బయటకు రాలేదు. శరీరానికి వయసు ఎంత, 70 సంవత్సరాలు. వాసన వయసు ఎంత, 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ వాసన ఎన్నో దేహాల్లో అది ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఆ దేహం ద్వారా వాసన ఎంజాయ్ చేస్తూ వస్తాను. ఇవాళ మనకు ఆ వాసన మనకు చాలా చెడ్డ చేస్తుంది, దానివల్ల మనకి మనోనాశనం అవటం లేదు, దానివల్లే మనస్సు చిక్కబడతామని అని అర్థం చేసుకుని దాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తే ఆ 70 సంవత్సరాలకు వస్తున్న వాసన అంత తొందరగా తీరిగ్గా బయటకు పోదు. అందుకే జపం, అందుకే ధ్యానం, అందుకే గురుమానగ్రహం, అందుకే ఈశ్వరానగ్రహం. వాసన నశించడం అంటే మనం నోరు తూ చెట్టుకున్నంత తేలిక కాదు, వాసనని కలిసి స్వభావం అవుతుందని. ఆ స్వభావాన్ని మనిషి ఆ మనిషి బిహేవ్ చేస్తాడు. గీతలో చెప్తాడు, నీకు కర్తృత్వం పెట్టుకుని నేను చదవలేను, నువ్వు నీ కర్మను నేను కల్పించలేను, ఈ కర్మ చెయ్యి ఆ కర్మ నీకు నీ వాసన బట్టి నేను పని చేస్తున్నావు, నీ సంస్కారాన్ని బట్టి ఆ పని చేస్తున్నావు, ఆ పని చేసి నేను సాధించాలనే కర్తృత్వం పెట్టుకుంటున్నావు. నీ కర్తృత్వాన్ని నేను కల్పించలేదు, నీ కర్మని నేను కల్పి నీకే కాదు జీవకోటికి ఎవరికి కూడా కర్మను నేను కల్పించలేదు, వాడు కర్తృత్వాన్ని నేను కల్పించలేదు. తర్వాత కర్మ ఫల సంయోగం కూడా అది ప్రకృతిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని బట్టి జరుగుతుంది. అది ప్రకృతి చేసుకుపోతుంది, ఈ సావిత్రుడు కూడా ప్రకృతి చేసుకుపోతుంది. ప్రకృతికి నేను అధ్యక్ష అయినప్పటికీ పనులన్నీ కూడా ప్రకృతే చేసుకుపోతుంది, నాకేమీ సంబంధం లేదు. ఈ స్వభావాన్ని బట్టి నేను నడిచి ఇదంతా దేవుడు చేశాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చేయటం లేదు, నీ స్వభావాన్ని బట్టి నేను నడుస్తాను. నీ పిచ్చి నీకు ఆనందం, నీ ఎల్లు నీకు ఆనందం, నీ అజ్ఞానం నీకు ఆనందం, అది నీ స్వభావం. నీ స్వభావాన్ని బట్టి నువ్వు బిజయం చేస్తావు, కానీ దేవుడు చెప్పినట్టు నువ్వు బిజయం చేయటం లేదు. కానీ నువ్వు అనుకుంటున్నా దేవుడు చెప్పాను నడుస్తా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. నేను కర్తృత్వం పెట్టుకోమని ఎవరితో చెప్పలేదు, ఫలానా పని చేయండి అని చెప్పలేదు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. నీకు స్వభావం, నీకు ఆ స్వభావం నీకు ఎందుకు వచ్చిందంటే అనేక సంస్కారాలు, అనేక తలంపులు, అనేక జన్మాంతరం అంటే నువ్వు చేసినటువంటి పని నీకు వాసన కింద మారింది. నీ వాసన బట్టి నువ్వు పని చేస్తున్నావు. నువ్వు మరి వెనక్కి తిరిగి ఆ వాసన నశించుకుని ఆ వాసన నీలో ఎంత బలంగా ఉందో అంత బలంగా నువ్వు సాధన చేస్తే కానీ నువ్వు నశించను. అదే రమణ మహర్షి గారు దీనికి ఒక ఉపాయం చెప్తారు. చూడండి, ఉపాయాలు చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఏమంటే అంత పెద్ద పెద్ద వాసన నేను ఎక్కడ తొలగించుకోగలం అంటే భగవాన్ ఏమని చెప్పారంటే దానికి ఉదాహరణ ఏమి చెప్పాను, చిన్న చిన్న ఉపాయాలు చెప్పుకోరు. నీవు ఏ వాసనతో అయితే బాధపడుతున్నావో ఆ వాసన లేని వాళ్ళతో సహవాసం చేయని చెప్పుకోరు. నువ్వు ఏ వాసనతో అయితే బాధపడుతున్నావో వాసన లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయి. ధ్యానం చేయడం వాసన కాల్చబడతావు, ఎందుకంటే వాడి వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాయి. పనిచేసి నువ్వు వాళ్ళగారిలో సైకిల్ దొక్కితే ఎలా ఉంటుందో నీ వాసనకి వేగంగా క్షీణిస్తుంది. నీకు ఏ బలహీనత ఉందో చూసుకోండి, ఆ బలహీనత లేని వాడితో సహవాసం చేయండి, వాసన నశిస్తుంది. ఇది ఒక ఉపాయం అని చెప్పి నువ్వు ఒక ఉపాయం. ఎన్ని భక్తుల మీద అంత ఫలాలు, అంత కంపేషన్, ఆ శరీరం ధరించిందే ప్రేమ. వల్ల ప్రేమ లేకపోతే ఆయన శరీరం చూడడానికి పని లేదు. నీ శరీరం చూస్తే నీకు గోళ ఇలా మాటే గోళని ఇంకా రూపం కలపడం, వాణి వాణి వినపడదు, వాణి వినపడదు. మన ఎఫెక్షన్, ఆ ఉపాధి ద్వారా వచ్చే ఎఫెక్షన్ మనకు కలపడదు. అంటే భగవాన్ ఏం చెప్పారంటే వాడు ఎలా అంటే, ఉదాహరణ ఏమంటారంటే, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు కదా మిమ్మల్ని ప్రేమిస్తానంట, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు కదా మిమ్మల్ని అనుగ్రహిస్తానంట. ఏదైతే అనుగ్రహిస్తాడో, ఏదైతే ప్రేమిస్తుందో దానికి చావు లేదు కదా. మనం శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించడం లేదని మీరు అనొచ్చు, కానీ మీ శరీరం కూడా మాకు ఆత్మే. ఆ కృష్ణ అడిగిన వాళ్ళు కూడా ఇలా గట్టిగా అడిగితే భగవాన్ వరకు మీరు చాలా గట్టి కాదులని. నీ శరీరం కూడా నాకు ఆత్మే, నీ వాణి కూడా నాకు ఆత్మే. అంటే జ్ఞాని జ్ఞాని యొక్క ప్రవచనం కూడా ఆత్మే. అది అహంభావం నుంచి రాదు, ఆ దేహ బుద్ధి నుంచి రాదు. అంటే ఆ నోటిని ఇంకొక ఉపయోగించుకుంటుంది మాట్లాడి లోపల చైతన్యం. అంటే జ్ఞాని యొక్క దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు, జ్ఞాని యొక్క దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. జ్ఞాని నోటంలో వచ్చి ప్రతి మాట ఈశ్వరు వాడి నుంచి ఆ దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. ఇంక ఆ దేహం ఆయనకి అక్కర్లేదు. అంటే జ్ఞాని యొక్క దేహం దేవాలయంతో సమానం, అందుకే దాన్ని సమాధి చేస్తారు. ఏ విషయాలు కలచబెట్టినా అజ్ఞాని కానీ జ్ఞానిని ఏమి కలచిపెట్టదు, జ్ఞానిని ఏమి కలిగిపెట్టదు. జ్ఞాని జ్ఞానికి ఇదంతా దీని కింద కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానికంతా కూడా దీని కింద కలిపి జ్ఞానికి కలచబెట్టి ఏం లేదు, అలా జరగవలసింది జరిగింది అనుకుంటాడంటే. అందుకని జ్ఞాని ఏ విషయం కూడా కలచిపెట్టదు, ఏంటి కూడా వేధించదు. ఆ దుఃఖం వస్తున్న జ్ఞానం లేనిస్తున్నారు. నువ్వు అర్థం చేసుకుని ఆచరించి ఇతరులకు చెప్పు. నువ్వు ఆచరించకుండా కేవలం ఇతరులకు చెప్పడానికి పరిగా పెట్టుకున్నావు అనుకో, దేవుడి చేత ఇతరులకు చేత ప్రయోజనం ఉంది, దానివల్ల అది ఈశ్వరుడి చేత నువ్వు శిక్షించబడతావు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దానికి ఇస్తుంది. ఈ దేహాన్ని ఎక్కడికి బయటికి ఎండలో కూడా తిరగకుండా నుండి నువ్వు తిరిగి ఇంట్లో గదిలో దాచేసుకుంటా అనుకుంటే దాచేసుకున్నా దేని దేహానికి ఏది రోజు చాలా వస్తుంది. దేహానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అందుకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ అవసరం లేదు అంత ఇంపార్టెన్స్ లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది దానికి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఏదో రోజు నీ శరీరం శవం అవుతుంది. నువ్వు దాన్ని ఎంత గౌరవించలేదు, దాన్ని ఎంత ముస్తాబించినా, దాన్ని ఎంత అలంకరించినా ఏదో రోజునది ఏదో రోజునది శ్రమం అవుతుంది. దేహాన్ని ముస్తాబు చేసుకుంటే ఇంకంత పర్వాలేదు, కానీ అహంభావం ముస్తాబు చేసుకుంటే ఇంకా ప్రమాదం. చాలా మందికి చాలా అహంభావం ఉంటుంది, పైకి మనకు కనపడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారండి. మన కళ్ళు మూసేస్తారు కానీ ఈశ్వరుడు కళ్ళు ఎక్కడ ముందుకెళ్ళకు వాళ్ళం. అయితే మీ భగవంతుని చెప్పి ఇంద్రుడితో మాట్లాడించంటే ఈ హృదయంలో ఒక నిజం ఉంది, అది అనుభవంలోకి వచ్చే వరకు నిజం కానీ మీకు నిజమనుకునే ప్రమాదం ఉంది. మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం మీకు అనుభవం, ఆ నిజంతో మీరు తాదాత్యం పొందే వరకు నిజం కాని జన్మ ఉందని అనుకుంటాం. నిజం కాని జన్మ నిజమని అనుకుంటూనే ఉంటారు, ఏ జన్మ కాని జన్మ ఇప్పుడు వరకు ఆ హృదయంలో నిజం మీకు అనుభవంలోకి వచ్చే వరకు నిజం కాని దాని నిజం అని అనుకుంటూనే ఉంటాం. మీ హృదయంలో ఒక సత్యం ఉంది, మీ హృదయంలో ఒక సత్యం ఉంది, కానీ లేదని ఇంటికి అనుకుంటున్నావు అంటే అంత దూరం వెళ్ళలేకపోతున్నాం, అంత నుంచి మీకు వెళ్ళలేకపోతున్నాం. అది 100 కోట్ల గురించి చేస్తున్నాయి కదా రత్నం, చెల్లో పడిపోయింది అనుకో, అది 100 కోట్ల రత్నం కూడా మీకు దొరకదు. ఎంత రోజులో ఉందో అంత రోజులో విడిచేది దొరుకుతుంది. ప్రాణాన్ని నిరోధించి, వాక్కును నిరోధించి, మనస్సు నియమించి అంత రోజులో నువ్వు వెళ్ళగలిగితే నీకు ఆ వస్తువు దొరుకుతుంది. అది 100 కోట్ల రూపాయలు విడుదల వస్తువైనా అంత లోతులోకి నువ్వు వెళ్ళకపోతే ఆ వస్తువు నీకు తెలియదు, అక్కడ ఉంది కానీ నువ్వు తెలియదు. ఏంటి అంత లోతులోకి నువ్వు వెళ్ళాల్సి వస్తున్నావు? దానికే అభ్యాసం కావాలి, వైరాగ్యం కావాలి, సృష్టిని చెప్పిన ముందు మాటలు. అంత దూరం నువ్వు వెళ్ళలేక నీళ్ళలో నా ఆత్మవిత్యాన్ని నువ్వు పట్టుకోవాలంటే 2 ముఖ్యం ఒకటి వైరాగ్యం, రెండు ప్రాక్టీస్ అభ్యాసం. రిపీటెడ్గా చేస్తూ ఉండాలి, రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సాధన చేయడానికి కూర్చుంటాం, మైండ్ ఎక్కడికి పోతున్నావు, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని దాన్ని సరిపెట్టుకుని వెనక్కి తీసుకురావాలి. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అంటే ఆయన అదృష్టం అని, ఆయన వైభవం అని, ఆయన పుణ్యం అని, అరుణాచలం ఆయన గురించి జ్ఞానం అయిపోయాడు. ఏమి లేదు, అసలు బ్రహ్మం అనేది ఉంటుంది, చావు లేని వస్తువు ఉంటుంది అని తెలియకుండా దాన్ని పొందాడు. స్పిరిచువల్ హిస్టరీలో ఇటు ముగిసేది మీకు ఎక్కడ లేదు. అంటే పూర్ణం ఎవరికి రియలైజేషన్ రాలేదని కాదు, ఈ పద్ధతిలో ఎవరికి రాలేదు. అసలు బ్రహ్మం అనేది ఉంటుందని తెలియకుండా బ్రహ్మను పొందిన వాడు ఆయన. స్పిరిచువల్ హిస్టరీలో ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఒక అరుణాచలం అన్నాడు పని పూర్తయిపోయింది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు అన్నాడు అరుణాచలం గురించి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. భక్తి చేతులతో ఎవరు బయటకు వెళ్ళరు అని మీరు కనిపించకపోవచ్చు, మీ కళ్ళ కనిపించకపోవచ్చు, ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా మీ కళ్ళ కనపడదు. అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు మారలాహము నిర్మూలించు అరుణాచల అంటే భూమి కోరణలు వస్తూ ఉంటాడు. ఇప్పుడే సరిసంగ చుట్టూ నొక్కుతూ ఉంటాడు. నేను నిజంగా సరిసంగ చుట్టూ నొక్కపోతే వాసన కష్టం అదే గురువు చేసే పని. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల